మూడవ భైరవుడు చండ భైరవుడు, ఈయన కలియుగాంతంలో మనకి ఎక్కువ దర్శనమిస్తాడట. కలియుగం ఇంకా కొద్ది రోజుల్లో అంతమైపోతున్నారు, కొద్ది రోజులు అంటే మన దృష్టిలో రోజులు, కానీ సహజంగా యుగాంతం అవ్వడానికి ఒక 100 ఏళ్ల ముందు భీకరమైన ప్రళయాలు వస్తాయి. ఇంకా 100 ఏళ్లలో కలియుగం పూర్తవుతున్నారుగా, ఆకాశం నుంచి ఉల్కలు రాలిపడిపోతాయి, పెద్ద పెద్ద నల్లని మేఘములు, దట్టమైన మేఘములు, కారు మేఘములు ఆకాశంలో అలుముకుంటాయి. ఆ సమయంలో పుష్కరావర్తము సంవర్తకములు అని పిలువబడే మేఘములు ఆకాశమును ఆవరించి దబ 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 వర్షం కురిపిస్తాయి. ఏనుగులు తొండములతో నీళ్లతో మనల్ని కొడితే ఎలా ఉంటుందో, లేక పెద్ద పెద్ద ఫౌంటైన్ల నుంచి నీరు చిమ్మితే ఎలా ఉంటుందో, లేదా పెద్ద పెద్ద ఇరపకుండలతో ఆకాశం నుంచి నీరు దిమ్మరిస్తే ఎలా ఉంటుందో, అంతకంటే ఎక్కువ ధారలుగా వర్షం కురుస్తుంది. అబ్బా, ఆ భీభత్సం వర్ణించలేము. జంభవై సంరంభంబుల దంభోడు జడిపించి బెక్కంబుల శంకింపక కింకతోడ సంఖ్యలో నోడిపించిన మహానిల ప్రేరితంబులై నందుని మంద మీద అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై ప్రచండ గతించండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నిబిడాంధకార వందురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల జల్లించి త్వరగు బహిస్సముద్ర సరిడ ధారణ నిర్జరంబుల ఒడువున ఎడతెగక త్వరంబులైన నీలధారలు గురియుతూ విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెంబలు గురి సంబలు ఓగుతున్న లేగలును లేగల ఊతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది సప్తంబుల చెవులు డిందువడి కందువడి అని మనకి పోతన గారు ఒక అద్భుతమైన వచనం రాశారు. ఒకప్పుడు ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించి తన యాగం ఆపేశాడని అలిగాడు. అలిగి భయంకరమైన మేఘాలని పుష్కరావర్తము సంవర్తకములనే మేఘములను విడిచిపెట్టాడు బృందావనం మీదకి. ఆ బృందావనాన్ని ఆ మేఘములు కమ్ముకున్నాయి, ఆవరించాయి. ప్రళయకాలంలో పడేటటువంటి పిడుగులు వంటి పిడుగులు కురిపించాయి, వడగళ్ల వాన కురిపించాయి, తప 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 నీరు మొత్తేసింది. ఆ మొత్తేయటం వల్ల ఏది మెట్టో ఏది గొట్టో ఏది గొయ్యో ఏది నుయ్యో తెలియకుండా మొత్తం బృందావనం అంతా నీటి మయమైపోయింది. ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి, రాళ్ళు కొట్టుకుపోయాయి, గోశాలను కొట్టుకుపోయాయి, ఆవుల దూడలు అంబా అంబా అని తల్లుల దగ్గరికి పోతూ ఉంటే ఇళ్ళు కొట్టుకుపోయినటువంటి ఆడవాళ్ళంతా ఇళ్లలోంచి బయటికి రాగానే వాళ్ళ దగ్గర ఉన్న బాలింతరాళ్ళ దగ్గర ఉన్న పిల్లలంతా వణికిపోయారట. బాలింతరాడు పిల్లలు ఇలాగ చీర కొంకు కింద కప్పుకున్నారు. ఒక క్షణకాలంలో ప్రళయం వచ్చేసింది అన్నారు. అప్పుడు కృష్ణుడు ఆ భయంకరమైన వర్షం నుంచి రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో అలా పైకెత్తి అడుగున పెట్టి రక్షించాడు అని ఒక అద్భుతమైన వచనాన్ని పోతనగారు రాశారు. ఇదంతా ఎందుకు చెప్తానంటే అంతకంటే భయంకరమైన వర్షం కురుస్తుంది ప్రళయకాలంలో. ఆ వర్షంలో మొత్తం మన ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి, పర్వతాలు కొట్టుకుపోతాయి, అసలు నదులు సముద్రాలు ఏకమైపోతాయి, నూతులు గోతులు ఒకటైపోతాయి. అప్పుడు గరుడ పురాణం చెప్పడానికి నేను ఉండను, వినడానికి మీరు ఉండరు, రికార్డ్ చేసేవాళ్ళు ఉండరు, కెమెరాలు ఉండవు, కాలర్ మైకులు ఉండవు, స్కాలర్ ఉండడు, కరువు లేదు, కరోనా లేదు, అందరూ మరోనాయి అయిపోతారు. ఇక ఈ ప్రపంచం అంతా అలా వర్షం 100 ఏళ్లు కురిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 100 సంవత్సరములు ఇటువంటి వర్షం కురిస్తే మొత్తం ఆకాశం వరకు నీరు నిండిపోతుంది అన్నమాట. ఏకార్ణవంబు రూపు సూపు అంటాడు. ఒకే సముద్రం, అది ప్రళయ సముద్రం, అదే ప్రళయ పయోధి అన్నమాట. ఆ ప్రళయ పయోధి కాలంలో ఇక ఎవ్వరం ఉండం మనం. ఇంత వర్షం ఎందుకు కురుస్తుందో తెలుసా? ఈ చండ భైరవుడు ఈ 100 ఏళ్ల ముందు ప్రపంచ ప్రళయం వచ్చే ముందు, కలియుగాంతం అయిపోయే ముందు 2 తాళం చెవులు తీసుకుంటాడట. తాళం చెవులు అంటే తాళం కప్పలలో పెట్టే చెవులు కాదు సోమండి. మీరు ఎప్పుడో భజనలు చూసే ఉంటారు, భజనల్లో టింగ్ 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 ఓ రామ అని ఇలా కొడతారు చూసారా, దాని తాళాలు అంటారనమాట. 2 తాళం ఇటువంటి ఇటువంటి ఇత్తడితో చేసినవి ఉంటాయి, వాటిని చేతుల్లో తాళతో పట్టుకుని పట్టుకుని టింగ్ 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 అని కొడతారనమాట. ఈసారి ఎప్పుడైనా మీరు చూడండి, పాత సినిమాలు చూడండి, ఇద్దరు మిత్రులు సినిమాలో రమణారెడ్డి గారు పడతారనమాట, ఓ రామ శ్రీరామ అని కొడతాడు. ఆ టింగ్ 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 అని ఆ తాళాలు మోగుతూ ఉంటాయి. ఈ 2 తాళములు కొడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది, పాట పాడుతున్నప్పుడు ఆ శబ్దం మనకి అందంగా వినపడుతుంది. ఆకాశాన్ని ఒక తాళముగా, పాతాళాన్ని మరో తాళంగా తీసుకుని ఆ 2 తాళములు టింగ్ టింగ్ అని కొడతాడట భైరవుడు. దాన్ని బట్టి ఆలోచించాడు, ఆకాశమే తాళం అంటే అంత పెద్ద తాళం పైది, పాతాళమే ఒక తాళం, ఈ 2 తాళములతో టంగ్ అని కొట్టగానే ఇక ఆ తర్వాత భజన లేదు, ఒకటే భజన మనకి. మొత్తం ఆకాశం చిల్లులు పడిపోతుంది అనమాట. అప్పుడు వర్షం కురుస్తుంది, శబ్దములు ఎక్కువైపోతాయి, ఆ శబ్దములకు చెవులు పగిలి అందరూ చచ్చిపోతారు జనం అంతా. అప్పుడు మొత్తం సమస్త లోకాలు నాశనం అయిపోతాయి. ప్రళయకాలంలో అప్పుడు తృప్తిగా చూచి మంచి ఒక ప్రత్యేకమైన మధురసం ఉంటుంది, వజ్రరసం, అది తాగి ఎర్రబడిన కళ్ళతో ఎరా బతికున్న రోజుల్లో ఒక్కనాడైనా మంచి పనులు చేశారా? కరోనా అనే పేరుతో ప్రపంచం అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు 15 యాగములు పద్మాగర్ గారు పీఠంలో చేస్తే ఒక్క యాగానైనా ప్రత్యక్షంగా చూడలేకపోయినా పర్వాలేదు, కనీసం ముఖ పుస్తకంలో అయినా చూచారా? మీ ముఖం తగలయ్యా ఎరా? ఇన్ని పురాణములు అంటే ఒక్క పురాణం విన్నారా? ఒక్కనాడైనా ఎవరికైనా దానం చేశారా? గరుడ పురాణం వంటి పవిత్రమైన పురాణములను శ్రద్ధగా వినకుండా పూజించకుండా ఉంటారా? వద్దిపత్తి సత్సంగంలో చేరిన తర్వాత నల్లాడు పోయగా సత్సంగంలో వచ్చి లెఫ్ట్ అవుట్ అవుతారా? ఇప్పుడు రెండురా మీకు షిఫ్ట్ ఇస్తాను అని వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారనమాట, ఈ మొత్తం జనమందరినీ ఆ ప్రళయంలో కలిపి సర్వనాశనం చేసేస్తాడు. ఇప్పుడు ఈ జీవులందరూ ఆయన కడుపులో గడిపోతారు. ఇప్పుడు ఆ కడుపులో కొంతకాలం పాటు ఉడికిపోతారు, గిజగిజలాడిపోతారు. శిక్షిస్తాడు వాళ్ళని తన కడుపులో పెట్టుకుని ఆ వేరువుడు. అప్పుడు మనం ఏం చేయాలి? బాబోయ్, నీ కడుపులో మేము 1000 సంవత్సరాల పాటు నానాయాత్ర పడిపోతున్నాం, ఇదివరకైతే నరకమైనా ఉండేది, నరకంలో శిక్షలు దీనికంటే తేలిగ్గా ఉన్నాయి, ఇప్పుడు నరకం స్వర్గం అన్నీ నాశనం అయిపోయాయి ప్రళయకాలంలో, ఇక మిగిలిందల్లా నీ కడుపే, నీ కడుపులో ఉడికిపోతున్నాం, మమ్మల్ని రక్షించో ఈ భైరవ అని ఈ పాపాత్ములైన జీవులంతా కడుపులో పడి నానాయాత్ర పడి అల్లాడిపోతారు. ఆయన చండభైరవుడు అంటే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పారు గురువుగారు? మనం ఆ చండభైరవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే, 8 మంది భైరవుల్లో మొదటివాడు అసితాంబుడు అని చెప్పానా, ఆయన ఉపాసన గురించి చెప్పాను, రురుభైరవుడు గురించి చెప్పాను, మూడవవాడు చండభైరవుడు. చండభైరవుణ్ణి మీరు ప్రచండ భక్తితో పూజించి ఆయన నామస్మరణం చేస్తే ప్రళయకాలంలో ఆయన కడుపులో ఓ ప్రత్యేకమైన అరలో మనల్ని పెడతాడట. రైళ్లలో చూసారా, జనరల్ కంపార్ట్మెంట్, స్లీపర్, 3 టైర్ AC, 2 టైర్ AC, AC 1st క్లాస్ ఎలా ఉంటాయి? విమానాల్లో అందరూ ఎక్కే ఎకానమీ క్లాస్, ఆ తర్వాత బిజినెస్ క్లాస్, ఎయిర్ ఇండియాలో ఇది కాకుండా 1st క్లాస్ కూడా ఉంటుందండి. అలా ఎలా ఉంటాయో కాలభైరవుడి పొట్టలో కూడా జనరల్ క్లాస్ లాగా, స్లీపర్ క్లాస్ లాగా, 3rd AC లాగా, 2nd AC లాగా, AC 1st క్లాస్ లాగా అరలు ఉంటాయి. అంటే ఏమిటనమాట, జీవితంలో ఎప్పుడూ పురాణములు వినకుండా హిందూ దేవతలు తిట్టేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళంతా జనరల్ కంపార్ట్మెంట్ లాగే కాలభైరవుడి గడుపులు అట్టడుగు స్థాయిలో పడతారు. అక్కడ ఉండే బాధలు అంతా ఇంత కాదు, ఈ దుర్మార్గులందరినీ కొలిమిలో కాల్చినట్టు కాలుస్తారు, పకోడీలు వేయించినట్టు వేయిస్తారు, చెవుడీలు వేయించినట్టు వేయిస్తారు, కొరకంచుతో వాతలు పెడతారు. ఓ అది దేవుడు, తీవ్రమైన దుఃఖం అది. చండభైరవుడి గడుపులో పరమ పాపాత్ములు చేరే మొదటి అరది. 2వ అరలో కొంత పుణ్యం కూడా చేసుకున్నవాడు చేరతారు. 3వ అరలో సగం పుణ్యం సగం పాపం చేసేవాడు చేరతారు. 4వ అరలో పుణ్యం ఎక్కువ పాపం కొంచెము చేసేవాడు చేరతారు. 5వ అరలో చండభైరవుణ్ణి పూజించేవాడు చేరతారు. ఈ 5వ అర చాలా అద్భుతమైన అర. ఆ అరలో ఉన్నవాడు విమానంలో 1st క్లాస్లో కూర్చున్నట్టుగా, AC 1st క్లాస్లో కూర్చున్నట్టుగా, వైకుంఠం వంటి దివ్యలోకాల్లో కూర్చున్నట్టుగా కూర్చుని హాయిగా కాలభైరవ అని ఆయన్ని స్తోత్రం చేస్తూ త్రిమూర్తులను దర్శనం చేసుకుంటూ త్రిమూర్తుల యొక్క జ్యోతిష్యులు చూస్తూ అమ్మల్ని చూస్తూ ఆనందంగా గడుపుతాడు. అందుకని చండభైరవుడి గురించి తెలుసుకోవాలి, చండభైరవుడిని ఉపాసన చెయ్యాలి. అటువంటి వాడు పొరపాటును కూడా భయంకరమైన ప్రళయకాలంలో నాశనం పొందడు. అందుకని ఆయన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చండభైరవుణ్ణి ఉపాసన చేయటం ఎలాగా అంటే, ముక్కు కొంచెం పక్షి ముక్కులో పొడుగ్గా ఉండాలట. చండభైరవుడి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించాలి. చండభైరవుడి విగ్రహం శిలతో కానీ ఏదన్నా లోహంతో కానీ చేసుకోమని చెప్పాను. ఏమీ లేకపోతే ఓ నున్నని రాయి పెట్టి ఆ రాయిని పూజించండి, లేదా చిన్న వెండి నాణ్యం లేక బంగారు నాణ్యం లేక ఏదైనా ఒక రూపం తెచ్చుకుని ఒక రూపం అమ్ముతారు కొట్లు, చాలా తేలిగ్గా ఉంటుంది, పెద్ద ఖర్చు ఏం కాదు, అది వరలక్ష్మి వ్రతానికి వాటికి రూపం తెచ్చుకోవట్లు అలాంటి రూపు పెట్టుకోండి. అన్నిటికంటే శిల తేలిక, ఓ శిల అక్కడ పెట్టుకోండి. పెట్టుకుని చండభైరవుడిని ఆవాహన చెయ్యండి. చండభైరవుడు ఎలా ఉంటాడో విగ్రహ రూపంలో తయారు చేసుకునే వాడి కోసం చెప్పాలన్నమాట. చండభైరవుడి ముక్కు గరుత్మంతుని ముక్కులో పొడుగ్గా ఉంటుంది, దంతములు బయటకు వచ్చి ఉంటాయి. ఒక్కొక్క పెదవి పెద్ద పెద్ద దుబ్బుల్లో ఎర్రగా ఉంటాయి అన్నమాట. కనుగుడ్లు లోపలికి వెళ్ళి కొంచెం లోతుకు పోయి ఉంటాయి. చెవులు పెద్ద చెవులు, శంకుకర్ణాల వల్ల అనమాట, శంకుల్లో ఉంటాయి. వాన కడుపుతూ ఉంటాడు ఆయన. ఓ చేతిలో ఒక తాళం, మరో చేతిలో తాళం పట్టుకుని భజన చేసేవాడు తాళం వేసుకునేటటువంటి తాళం చెవులు పట్టుకుని ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆయన. అటువంటి చండభైరవుణ్ణి తలుచుకుని ఆయనని ఈ చండభైరవ విగ్రహంలోకో లేక రూపంలోకో శిలలోకో ఆవాహన చేయాలి. ఆవాహన చేసి పంచామృతాలతో ముందు అభిషేకం చేయండి. ఆ తర్వాత ఎర్రని పుష్పాలతో పూజించండి. మందార పుష్పాలతో, గులాబీలతో, జపా పుష్పములతో, ఇటువంటి ఎర్రని పువ్వులతో పూజించండి. పూజ అయిపోయాక అందులో ఒక పుష్పం కళ్ళకు అద్దుకుని శిరస్సును ధరించండి. ఆపై ఈయనకి బాగా ఇష్టమైన పుల్లని పళ్ళు, మామిడికాయలు లేకపోతే బత్తాయిలు, నారింజలు, తప్పకాయలు ఇలాంటి వాటిని నివేదించి, నివేదన అయ్యాక వీటిని అందరికీ భక్తులకి పంచిపెట్టండి. ఏ దప్పకాయో లేకపోతే నారింజకాయో ఇటువంటి వాటి రసం తీసి ఇటుకెళ్ళ కొద్దిగా తీర్థంగా పుచ్చుకోండి అందరూ. లేదా తీర్థంగా పుచ్చుకోవడం కష్టం అనుకుంటే నారింజకాయతో పులిహారం చేసుకోవచ్చు, దప్పకాయ పులిహారం చేసుకుంటారు, కొంతమంది నిమ్మకాయ పులిహారం చేసుకుంటారు. అలా ఆ పులిహారం చేసుకుని మొత్తం మీద ప్రసాదం తినండి. పులుపు అంటే బాగా ఇష్టం. మనం కనుక ఆయనకి నివేదించామా పులుపు, మనకి మాత్రం మాట వరసకు కూడా నరకము రాదు. ప్రళయకాలంలో ఏ విధమైనటువంటి కుదుపులు ఉండవు, మనకి సుఖంగా ఉంటాం. వీలున్నంత వరకు ఈ నివేదన చేసిన నిమ్మరసం, దబ్బరసం ఇటువంటి వాటిని మాడుకి కొంచెం పూసుకోండి, మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అసలు నిమ్మరసం ఒంటికి పూసుకుని స్నానం చేసినటువంటి వాడికి ఆరోగ్యం. అందులో కాలభైరవుడికి నిమ్మ మొదలైనవి సమర్పించాక ఆ రసం తీసి ఒంటికి పూసుకుని, ఇది ఆ రోజు కాదు, పూజ అయిపోయిన మర్నాడు అష్టమి నాడు పూజించాక నవమి నాడు తలార స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఉంటుంది, దురద వంటి రోగాలు పోతాయి. నేను ముందే చెప్పాను, కాలభైరవుడి పూజలు అష్టమి నాడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఏదన్నా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు వేరే తిథులు చెప్తారు, కానీ చండభైరవుడిని కూడా అష్టమి నాడే పూజించాలి. 8 అష్టములు కానీ 16 అష్టములు కానీ చండభైరవుణ్ణి పూజించారా, ప్రచండమైన ప్రళయకాల వేగం నుంచి మనం బయటపడతాం, సుఖంగా ఉంటాం.